దేవుని వాక్యం వెతకొత్త కీర్తన గ్రంథము 19వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచది ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. వాతావరణం ఏమీ అనుకూలంగా లేదు, తుఫాన్ హెచ్చరికల మధ్య ఉన్నాం కాబట్టి దయచేసి మధ్యాహ్నం సాయంకాలం జరిగే సహవాస ప్రార్థనలో వాతావరణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవా, దైవం రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన ప్రతి ఈవి కొరకై మీకు వందనాలు. మీరు ప్రభువా సమస్త మీద ఆధిపత్యం కలిగిన దేవుడుగా మీరున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా దేవా, మీకు వందనాలు. వర్షానికి తండ్రి మీరే ప్రభు, మీకు వందనాలు. మేఘములో జలాన్ని మూట కట్టిన గొప్ప దేవుడుగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచే దేవుడు అని కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయినా వాటి క్రమం తప్పిపోవడానికి మా పాపాలే, మా దోషాలే, మా అతిక్రమాలే అని ఒప్పుకుంటూ ఉన్నాం. కొద్ది మందిగా మేమైతే ప్రభు ఈ మంచితనం అంతటినీ నీ పరిశుద్ధ గ్రంథంలోంచి తలపోసుకుంటూ ఆరాధిస్తూ ప్రభు పాడి కీర్తిస్తూ నైనా మీ చిత్తం చేయడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ఇంకా ఎంతో మంది ప్రభా మీకు వందనాలు. మీ కృపను ఎరగక, మీ ప్రేమను ఎరగక, మీ సత్యాన్ని ఎరగక దేవా మీ ఉగ్రతకు పాత్రలుగా ఉంటూ ఉండగా మరొకసారి మా నిర్లక్ష్యాన్ని, మా సోమరభూతనాన్ని, మా లక్ష్యాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మమ్మను బట్టి కనికరపడండి. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. మీ నోరు మూసుకోకుండా, మా హృదయ తలుపుల్ని ద్వారాలు మూసుకోకుండా మేము ప్రార్థన చేయడానికి, మేము పని చేయడానికి ప్రభు మీరు మమ్మల్ని బలపరచండి. ఈ సూర్యపేట ఐసీడీఏ సహవాసాన్ని కృపలో మీరు బలపరచండి. ఉదయకాలం వచ్చిన ప్రియులందరినీ మీరు బలపరచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రతి శోధన, ప్రతి ఆటంకాన్ని మీరు దూరపరచండి. మీ సన్నిధిని మేము కోరుకుంటూ ఉన్నాం. ఆత్మదేవ మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నా. గొప్ప దేవుడు అని, శక్తిమంతుడు అని, వేల్పులలో నీ వంటి వాడు లేడు అని, దేవా మీరు మహనీయుడని, మీరు పూజనీయుడని ఒప్పుకుంటూ నీ పాదాలు ముందు పెట్టుకుంటూ నీ పరిశుద్ధ గ్రంథాన్ని హృదయానికి హత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గాడ్స్ నేచర్ మీద స్టడీ చేస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఆయన 25 లక్షణాలు అధ్యయనం చేస్తూ వచ్చాం. 25వ లక్షణంగా ఆయన సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ద బ్యూటీ ఆఫ్ గాడ్, దేవుడు ఆయన సౌందర్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అక్కడ కీర్తనాకారుడు నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం నుంచి యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవుడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, కాబట్టి ఆయన వంటి వాడు లేడు, ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. సో గాడ్స్ బ్యూటీ అన్న మాట దగ్గర ఆయన అందం, ఆయన సౌందర్యం పైరూపాన్ని బట్టి కాదు, ఆయన ఆ శరీరధారి కాడు, ఆయన ఆత్మరూపి, ఆయన సౌందర్యం ఆయన క్రియల్లో, ఆయన క్రియల్లో మనం చూడగలుగుతున్నాం, ఆయన క్యారెక్టర్లో మనం చూడగలుగుతున్నామని మనం స్టడీ చేస్తూ వచ్చాం. అందులో ఒకటి, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడిగా ఉన్నాడు. గొప్ప దేవుడు కానీ సంపూర్ణ పరిశుద్ధతలో ఆయన సంపూర్ణుడు. పాపం చేయలేడు, అన్యాయం చేయలేడు, అక్రమం చేయలేడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం, ఆయన పాపం చేయటం అసంభవం. ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. ఒకటి, పరిశుద్ధుడు. ఆయన సౌందర్యం ఏంటి అన్నమాట దగ్గర, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి దేవుడు, ప్రేమే ఉన్నాడు. మూడు, ఆయన మహిమాస్వరూపి. ఈ మాట నుంచే మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆకాశాలు దేవుడు మహిమను వివరిస్తున్నాయి, 19వ కీర్తన మొదట వచ్చింది. నాలుగు, ఆయన మహిమాస్వరూపి. ఈ మూడు మాటలు ధ్యానం చేశాం. ప్రాముఖ్యంగా మన అప్లికేషన్ పార్ట్లో మనకు ఆ విషయమే రాయబడింది, మీరు జడలు, బట్టలు, బంగారం లాంటి క్షయమైన అలంకారం కాదు, వెలుపటి అలంకారం కాదు, సాధు అయినట్టు మృదువైనట్టు. మొదటి పేతురు 3:4-5, వెలుపటి అలంకారం కాదు, సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. సో మన బ్యూటీ, మన సౌందర్యం, మన అందం బట్టల్లోనూ బంగారంలోనూ కాదు, కాని క్యారెక్టర్. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమస్వరూపి, మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆయన మహిమాస్వరూపి, మనలో ఆయన మహిమను చూడాలి. అది యేసుక్రీస్తు ప్రభువులో జరిగింది, మనలో జరగాలి. ఆయన అందం, ఆయన సౌందర్యం మనం ప్రతిబింబింప చేయాలి. దీన్ని లాస్ట్ వీక్ మనం స్టడీ చేసాం, ద బ్యూటీ ఆఫ్ గాడ్. ఈరోజు ఆయన ఆయన నేచర్ని అర్థం చేసుకునే దాంట్లో ఈరోజు భాగం మనం స్టడీ చేస్తున్న అంశం, ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ. ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఆయన మహిమ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే చదివిన ఈ వాక్య భాగం కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. గ్లోరీ, మహిమ అన్న మాట దగ్గర దీని మూల భాషలో హీబ్రూలో కావోద్ అన్న పదాన్ని వాడారు. కావోద్ అంటే వెయిట్, వర్త్, హానర్, ఇంపార్టెన్స్. కాబట్టి మహిమ అనగానే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే గొప్పతనం, గౌరవం, విలువ. మనం ఎస్తేర్ గ్రంథం మొదటి అధ్యాయం చదువుతూ వచ్చాం, రాజు అహస్వరోషు, రాణి వస్తి. రాజు 127 సంస్థానాలకు చక్రవర్తి. ఆయన ఒక మాట చెప్పాడు, నెరవేరలేదు. ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. వస్తిని రాణిగా ఉండడానికి వీలు లేదు అని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే నేను పిలిస్తే రాకపోతే ఎట్లా, నా పరువు ఏం కావాలి, నా గౌరవం ఏం కావాలి. ఆయన మానవుడిగా, రాజుగా, 127 సంస్థానాలకు చక్రవర్తిగా ఆ పొజిషన్ కలిగి ఉన్నాడు. దాన్ని తక్కువ చేస్తే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. వస్తీ కూడా ఏం చిన్నది కాదు, నేను మహారాణిని, నువ్వేదో అందరికి కనబడ్డానికి నువ్వు రా నన్ను తిరుగు అంటే నేను ఎట్లా వస్తాను, నా గౌరవం నాకుంటుంది కదని చెప్పి ఆమె పెట్టి చేసి కూర్చుంది. సో మనుషుల్లోని, రాజుల్లోని, రాణీల్లోని వాళ్ళకు ఒక హోదా మెయింటైన్ చేస్తారు, దాన్ని మనం చూస్తున్నాం. చాలాసార్లు బిరుదులు ఉంటాయి, డాక్టరేట్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఆ బిరుదులతో పిలుస్తూ ఉంటారు, పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న. ఏంటి ఆ బిరుదులు ఏంటి? వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు, ఆ బిరుదుతోటి సంబోధించాలి, ఆ బిరుదు వాళ్ళకి గౌరవం, దాంతో సంబోధించాలి. అది మనం లోకంలో చూస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, అందుకే దేవుడు అనగానే ఇంగ్లీష్ లో పదాన్ని వాడతారు, గాడ్, GOD, జీ ఫర్ జనరేటర్, ఆయన ఉత్పత్తి చేసేవాడు, ఓ ఫర్ ఆపరేటర్, ఆయన నడిపించేవాడు, డి ఫర్ డిస్ట్రాయర్, ఆయన లయపరిచేవాడు, సృష్టికి స్థితికి లయకు కారకుడు అని ఆ మూడు పదాలని అట్లాగే తద్ధతులు డిఫైన్ చేస్తారు. పుట్టించేది ఆయనే, బతికించేది ఆయనే, సంహరించేది లేదా ముగించేది కూడా ఆయనే. హీ ద గాడ్. అందుకొరకు మనం ఉదయాన్నే ఆయన పాదాల దగ్గరికి వచ్చాం, ఎవరిని చూడడానికి, ఎవరిని దర్శించడానికి, ఎవరి ముఖ దర్శనం కొరకు. అందుకే ఆ మహాదేవుడు కొరకు ఈ మాట మనం లాస్ట్ వీక్ స్టడీ చేశాం, కీర్తన గ్రంథం, సారీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరలోకంలో ఉన్నవాళ్ళు భాగ్యం ఏంటి, పరలోకంలో ఉన్నవారి భాగ్యం ఏంటంటే వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు, వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు. 22:4 ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనం చేయుదురు. ఆయన ముఖ దర్శనం అంటే ఆయనకి ఆయన ముఖం ఉంటుందా? ఉంది. ఆయన ముఖం ఎలా ఉంటుందో రాయబడింది, సూర్యుని కంటే అత్యంత ప్రకాశమానమైన వెలుగు, సమీపింపరాని తేజస్సు, గొప్ప మహిమలో వసించేవాడు. ప్రభుమంత్రులరా, మనం ఆ మహారాజు పాదాల దగ్గరకు వచ్చాం, అందుకోసం పాటలు పాడుతున్నప్పుడు నా స్వరం అందరూ వినాలి అనుకోవడం కంటే కూడా నేను నా జీవఫలాన్ని ఆయనకి అర్పించాలి, కొన్నిసార్లు పెదాలతో పాడడం కంటే కూడా హృదయంతో పాడటం. దుఃఖం తన్నుకొస్తుంది, కన్నీళ్లతో పాదాలు అడుగుతాం, అది ఆరాధన అయిపోతుంది. వాక్యం చదువుతున్నప్పుడు ఏదో అవగొట్టేయాలి అని కాకుండా, ప్రతి భక్తి సింగ్ గారి కొరకు బయోగ్రఫీ నిన్న వింటా ఉంటే ఒక పదం రాయబడింది, ఆయన బైబిల్లో ప్రతి వచనాన్ని దేవుని మాటగా నమ్మాడు, ఎన్నడు ఒక్క వచనాన్ని కూడా అనుమానించలేదు, ఎన్నడు ఒక్క వాగ్దానాన్ని కూడా అనుమానించలేదు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం ఆయన మహిమ మనకు అర్థమైతే, ఆయన ఔన్నత్యం మనకు అర్థమైతే, చాలా సార్లు చింత,
కలవరం, అనుమానం, అనుమానం ఇవేం ఉండవు. అందుకొరకు ఆయన నేచర్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, రీసెంట్గా ఏదో ఒక పాపులర్ మూవీ వచ్చింది, నేను చూడలేదు, చూడబోను, కానీ తెలుసు ఏం జరుగుతుందో, సోషల్ మీడియా జరుగుతూ ఉంటుంది కదా. పందిదేవుడు, దేవుడు ఎవరంటే పందిదేవుడు. పందిదేవుడు ఏంటి బాబు అంటే ఏం చెప్తాం మరి, పందిదేవుడు, ఎలక దేవుడు. నిజంగా దేవుని గొప్పతనం అర్థమైతే, నిజంగా మన జీవితాల్లో మార్పు వస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది. దేవుడుగా అనుకుంటున్న దేవుడు, దేవుడుగా నమ్ముతున్న ఈ దేవుడు, దేవుడు కాని దేవుడు, దెయ్యం, దుష్టుడు, దేవుడుగా చలామణైపోతున్నాడు. 2 థెస్సలోనికి పత్రిక 2:4, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానంతటినీ మైమర్పిస్తూ ఎదిరిస్తూ తన్ను తాను దేవుడుగా నమ్మబలుకుతూ, ప్రకటన గ్రంథంలో అదే వర్ణన, నన్ను మొక్కండి అంటున్నాడు దుష్టుడు వచ్చి, నాకు రూపాన్ని చేయండి అంటున్నాడు దుష్టుడు వచ్చి, నాకు రూపాన్ని చేయండి అంటున్నాడు. వాడికి రూపంగా మనుషుల్ని, జంతువుల్ని, పురుగుల్ని, పక్షుల్ని, ధనాన్ని, రాజుని, అందరినీ దేవుని స్థానంలో డూప్లికేట్స్. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్, ఏదో వింత, ఏదో అద్భుతం, ఏదో విడ్డూరం, ఏదో ఆకాశంలో ఒక సూచన, లేకపోతే చిన్న మెరుపు మెరవటం, అంతే దేవుడు. ఏది కొంచెం డిఫరెంట్ గా ఉన్న దేవుడు, వంకాయ సాధారణ ఆకారంలో కాకుండా వేరే ఆకారంలో వస్తే అబ్బా వంకాయ దేవుడు, టమాటకాయ దేవుడు. దేవుని నేచర్ అర్థం కాక మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు అని చెప్పాలంటే అట్రిబ్యూట్స్ ఏంటి, గుణ లక్షణాలు ఏంటి, ఇన్ని దేవుళ్ళలో, ఇన్ని కల్పిత దేవుళ్ళలో ఎవరైనా ఆయన కాకుండా ఆయన లాగా నమ పలుకుతున్న ఎంతమంది డూప్లికేట్స్ లో ఆ ఒరిజినల్ ఎవరైనా, నిజదేవుడు ఎవరైనా. ఆయన నీకు 60 సంవత్సరాలు ఇచ్చాను కదా, నీకు బుర్ర ఇచ్చాను కదా, అది పనిచేస్తుంది కదా, దాని వాడు అంటున్నాడు ఆయన. అపొస్తలుల కార్యాల గ్రంథం 17:26, 27 మరియు 50 భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని. దేవుణ్ణి కనుగొవాలి, నీ సృష్టికర్తను నువ్వు అర్థం చేసుకోవాలి, నీ సృష్టికర్త కొరకు అధ్యయనం చేయాలి, తడవులాడి కనుగొనాలి అని తన్ను వెదుకు నిమిత్తం తన్ను పట్టుకోవాలి, తను గ్రహించుకోవాలి అని అనుమతించాడు. డూప్లికేట్స్ అనుమతించాడు. అయినా సరే మనకేమి దూరంగా లేడు, ఆ మాటే రాస్తున్నాడు అక్కడ. ఆ చివరి ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మరి ఎట్లాగైనా అర్థం చేసుకునేది మనం మూలవాక్యం, కీర్తన గ్రంథం 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఏమని అనౌన్స్ చేసిందంటే స్కూళ్ళన్నీ మూసేయండి, తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ఇంట్లోంచి బయటకు రావద్దండి, ఏమైందంటే ఆకాశం ఫేవర్గా లేదు, వాతావరణం అనుకూలంగా లేదు, వాతావరణం అనుకూలంగా లేదు. ఏం మీరేమైనా కంట్రోల్ చేయొచ్చుగా, మాకంత సీన్ లేదు, మేమెంతవరకు చేయగలుగుతామంటే జాగ్రత్త అంటాం, హెచ్చరిస్తాం, ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తాం, అంతకు మించి మేమేం చేయలేము. ఆకాశం ఏం చెప్తుందంటే, నన్ను చేసిన సృష్టికర్త ఎంత గొప్పోడో ఒకసారి చూడు, కళ్ళు సరిగ్గా తెరిచి చూడు, బుర్ర పెట్టి చూడు, అంత గొప్పోడు ఆయన అని చెప్తున్నాయి ఆకాశ. ఇంకా చిన్న చిన్న తుఫాన్లకి అల్లాడిపోతున్నాం కానీ అప్ప అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అందరూ అంటే చాలా మంది అమాయకత్వంలో సూర్య నమస్కారం చేస్తారు. సూర్యుడు అవసరం కాదంటే అవసరమే, నమస్కారం చేయాల్సింది ఎవరికి? ఆ సూర్యుడు చేసిన దేవునికి, సూర్యునికి కాదు. కానీ సూర్యుడు చాలా బాగుంటాడు చూడడానికి, రాత్రి చీకటి సూర్యోదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. అయినా నమస్కారం చేయడానికి వీలు లేదు. అదే అంటాడు 19వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో సూర్యుని కోసం మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో ఇలా అంటాడు, 4వ వచనం 3వ లైన్, వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను. ఆ సూర్యుని ఆయన చేసి సూర్యునికి ఒక కక్షను పెట్టి నువ్వు పరిగెట్టు అన్నాడు. 5వ వచనంలో పరిగెట్టు అన్నాడు కాబట్టి ఇక సూర్యుడు పరిగెడతా ఉంటాడు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. 7వ వచనంలో యెహోవా, 8వ వచనంలో యెహోవా, 9వ వచనంలో యెహోవా, 14వ వచనంలో యెహోవా. నీతి సూర్యుడు ఆయన దేవుడు, ఆయన చేసిన అంతరిక్షం ఆయన ఎంత గొప్పడో వివరిస్తుంది, ఆయన చేసిన సూర్యుడు ఆయన ఎంత గొప్పడో తెలియజేస్తున్నాడు. ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. నన్ను చూస్తే నా సృష్టికర్త నీ దేవుడు ఎంత గొప్పడో ఆయన మహిమనికి అర్థమవ్వాలి అని అంతరిక్షం అంతా చెబుతుందట. కాబట్టి పిల్లరా, ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ. హీబ్రూలో కావోద్ అన్న పదాన్ని వాడారు, వెయిట్, వర్త్, హానర్, ఇంపార్టెన్స్. చాలాసార్లు దేవుని మహిమపరచండి, దేవుని మహిమపరచండి అంటే ఏం చేయాలి అని ఆలోచించేవాడిని. తర్వాత అర్థమైంది, దేవుని మహిమపరచడం అంటే మనం చాలాసార్లు రాజుగారిని పిలుస్తున్నప్పుడు పర, బహుపర అని ఎట్లాగైతే ఆయన్ని గొప్ప చేయడానికి ఆయన వీరుడు, సూర్యుడు అంత చేశాడు, ఎంత చేశాడు అని ఎట్లా పూడతాము. వాస్తవానికి అంత సీన్ లేదు అక్కడ. అయినా సరే ఆయన కోరుకున్నాడు దేవుడు మహిమను దొంగిలించడం. కానీ దేవుడు ఎంత స్తుతించినా, వేణువులతో స్తుతించినా అబ్బా సరిపోదు, ఎంత కొనియాడినా సరిపోదు. అంత గొప్పోడు. అంతరిక్షం ఆపనే చేస్తుంది, ఆకాశాలు ఆపనే చేస్తున్నాయి. నన్ను చూడండి, నా సృష్టికర్త ఎంత గొప్పోడు మీకు అర్థమవుతాడు అని అంతరిక్షం చెప్తా ఉంది. ఆయన చేతి పని. గ్రీకులో డోక్సా అన్న పదాన్ని వాడారు. డోక్సా అన్న పదానికి అర్థం బ్రైట్నెస్, రేడియన్స్, రెప్యుటేషన్, మ్యాజెస్టీ. కాబట్టి కీర్తి, ప్రభావము, ఘనత, ప్రకాశము అపదాలు. ఆ గ్లోరీని ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ గ్లోరీని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్రాముఖ్యత, ఘనత, ప్రభావం, ప్రకాశం, వెయిట్ ఎంత ఎంత వెయిట్, ఆయన ఎంత వెయిట్, ఆయనకి ఎంత వెయిట్, ఎంత స్థానం ఇవ్వాలో, ఆధిక్యత ఇవ్వాలో, అది గ్లోరీ అన్న పదం దగ్గర మనం అర్థం చేసుకోవాలి. దేవుని గ్లోరీని అర్థం చేసుకోవడానికి ముందు ఒకసారి మన గ్లోరీని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం, 23వ వచనం చదవాలి. 24వ వచనం, 24వ వచనం, సర్వ శరీరులు గద్దిని పోలిన వారు. అదే అండి మన గ్లోరీ, అది మన గ్లోరీ గడ్డి. అంటే అర్థం ఏంటి, వారి అందమంత గడ్డి పువ్వు, అది మన సౌందర్యం, మన అందం, దాని విలువ గడ్డి, గడ్డి పువ్వు. అయితే ఏమవుతుంది, ఎండిపోవును గడ్డి ఎండును దాని పూరాలును, గడ్డి ఎండును దాని పూరాలును. చాలాసార్లు మిడిచిపడతా ఉంటారు అందాన్ని చూసి, తెలివితేటను చూసి, బలాన్ని చూసి, ఆరోగ్యం చూసి. ఎగ్జాంపుల్, మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ నల్లోడు, తెల్లోళ్ళ మారిపోయాడు. ఎట్లా మారిపోయాడు, చేయగలను నాదే డబ్బు ఉంది అనుకున్నాడు. ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు ఆయన లేడు, 50 సంవత్సరాలకే వెళ్ళిపోయాడు. చచ్చిపోయే సమయానికి ఆ చర్మం, ఆ చర్మం ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న చర్మం ఎట్లా మారిపోయింది, అలా మారిపోయింది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. చలాసాలు అనిపిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ టెంపుల్కి వెళ్ళి పుర్లు పొడి దండాలు పెడతా ఉంటే ఓహో అర్థమైంది, నేను గొప్పనేం కాదు, నేను బచ్చాగాడినే, దేవుడు ముందు నేనెంత అని అర్థమైంది. అదేదో నిజమైన దేవుడిని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో. దేవుడు మహిమను దొంగిలిస్తున్నవాడు, వీళ్ళు మోసం చేశాడు, ఎట్లాగే వీళ్ళకి సత్యం అర్థమవుతుంది, వీళ్ళ భక్తి గొప్పది, ఆ భక్తి సత్యాన్ని అనుసరించింది కాదు అనిపిస్తూ ఉంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఆయన నరసింహన్ గారు తెల్లారితే టెంపుల్కి వెళ్ళిపోయి తిరిగితే దండాలు పెడుతూ వచ్చేవాడు. నిజమే, నువ్వు లేకపోతే నేనెంత, దేవుడు లేకపోతే నేనెంత, ఆ గ్రహింపు చాలా బాగుంది. ఆ దేవుడి మీద ఆ గ్రహింపుతో వెళ్తే భారం ఉంటుంది, లేకపోతే ఏదైనా కావాలి, ఏదైనా రావాలి లాభాల కోసం అని వెళ్తే అదేం కాదు వైభాగ్యం. సరే, కాబట్టి మన మన వైభవం ఎంత, మన మహిమ ఎంత అంటే గడ్డి, గడ్డి పువ్వు, సర్వ శరీరులు. అహశ్వరుసు రాజు అయినా, వస్తి రాణి అయినా, ఎస్తేరైనా, ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. కాబట్టి గడ్డి, గడ్డి పువ్వును పూలిన వారు. ఆయన, ఆయన, ఆయన మహిమ రెండో మాట. అయితే ప్రభు వాక్యం, ఆయన మాట, ఆయన మాట ఎల్లప్పుడూ నిలుచును. ఆయన వాక్యం భూమి ఆకాశాలు గతించును కానీ నా మాటలు గతించవు అన్నాడు. ఆయన, ఆయన ఉనికి ఎల్లప్పుడూ యుగ యుగాలు సజీవులు, అంతం లేదు, వయసు తరిగిపోదు, వృద్ధాప్యం రాదు, బలహీనత రాదు, యుగ యుగాలు ఏకరీతిగా ఉండు దేవుడు, ఏకరీతిగా ఉండు దేవుడు. కాబట్టి పిల్లరా, దేవుని మహిమ, దేవుని మహిమ మనకు అర్థం కావాలి. మోషేతోటి ఆయన మాట్లాడుతున్నాడు, మోషేతో ఆయన మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయము 7వ వచనం చదువుతాం, 7వ వచనం చదువుతాం. వాళ్ళు తిరగబడుతున్నారు, మోషే మీద, అహరోను మీద తిరగబడుతున్నారు. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేల్ అందరితో, యెహోవా ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటకు రప్పించిందని, సాయంకాలమందు మీకు తెలియను, యెహోవా మీద మీరు సరిగిన సలుగులను ఆయన వినిచున్నాడు. ఆ ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఎపాటి వారము. నిజంగా మోషే భక్తుడి దగ్గర మనం నేర్చుకోదగ్గ మాట ఏంటంటే, నేను మిమ్మల్ని తీసుకొచ్చాను, నేను గొప్ప నాయకుడిని, నేను ఐగుప్తు యువరాజును. ఆహా, ఆ డైలాగులు ఏమీ లేవు అక్కడ. హూ యామ్ ఐ, నేనెవరిని, నా శక్తి పాడితే, నా జ్ఞానం ఏ పాడితే, నేనెట్లా మీ అందరికి మాంసం పెడతాను, నేనెట్లా మీ అందరికి నీళ్ళిస్తాను, నేనెట్లా మిమ్మల్ని పోషిస్తాను, నా కెపాసిటీ అంత. ఆయన తీసుకురమ్మన్నాడు కాడ తీసుకొచ్చాం. నా మీద సనుగుతున్నారు, రేపు ఉదయం ఆయన వచ్చి చెప్తాడు సమాధానం మీకు, రేపు ఉదయం ఆయన మహిమను మీరు చూస్తారు అన్నాడు. పదవచనం. అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. ఎలా కనిపించాడు? మేఘంలో, అగ్నిలో, ప్రకాశమానమైన వెలుగులో. షెకీనా గ్లోరీ, మా వల్ల కాదు మోసే, మేము చూడలేం బాబు, నువ్వు మాట్లాడు ఆయనతో, మా కళ్ళు పేలిపోయేలాగా ఉన్నాయి, మా వల్ల కాదని దండం పెట్టేశారు. ఆయన మహిమ మేఘంలోకి దిగి వస్తే, మహిమ మేఘం దిగి వస్తే, ఆ మహిమ మేఘం చూడడం వాళ్ళ వల్ల కాల. ఎహెస్కేలు ఇట్లా రాస్తాడు దేవుని ప్రభావం కొరకు. ఎహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయం, ఇలా రాస్తాడు. మచ్చుకి తర్వాత మీరు చదవండి. మాటలకి ఊహలకి అతీతంగా ఉంటది వర్ణన. ఎహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చి చుండెను. ఇప్పుడు ఎలా ఉందో తుఫాను, అట్లాంటి వర్ణన. మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని, తుఫాను, మేఘము, అగ్ని కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడును. అపరంజి అంటే బంగారం కాలుతూ ఉంటే, మెరుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడును అని. ఆ జీవుల కొరకు, ఆ వాటి రూపాల కొరకు, ఆ చక్రాల కొరకు, ఆ కన్నుల కోసం ఇవన్నీ మాట్లాడుతూ 26వ వచనం. వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీల కాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడును. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. దాని చుట్టూ లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టుగా నాకు కనబడును. నడుం మొదలుకొని దిగునకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడును, చుట్టూ తేజోమయముగా కనబడును. వర్ణన ఊహలకు అందనట్టుగా, మనం ఊహించడానికి సాధ్యమయ్యేటట్టుగా, ఊహాతీతంగా ఉన్న, ఊహలకు అందనంత గొప్పగా ఉన్న ఆ వర్ణన మన భాషలోకి వచ్చి అగ్ని, తుఫాను, మేఘము, అపరంజి, అత్యంత ప్రకాశమానము అని మనకు అర్థమయ్యే భాషలోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడును. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాయిలు పడగా, నా వల్ల గాల, బోర్ల పడ్డాను, సాగిలు పడ్డాను అని ఎహెస్కేలు వర్ణిస్తారన్నాడు. అది ఆయన ప్రభావం, అది ఆయన మహిమ. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద ఎంత ప్రభావ మహిమలు కలిగిన దేవుడు. ప్రకటన గ్రంథంలో దూతల వర్ణన గాని, 24 పెద్దల వర్ణన గాని, 4 జీవుల వర్ణన గాని ఎట్లా ఉంటుందంటే ప్రభావం, మహిమ, ఘనత, బలము పొందనర్హుడు అని. ఇక దాని ఏమంటారు, గడప దేవాలయపు గడప కమ్ములు అదిరేటట్లుగా పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, జయకేతనాలు పాడుతూ ఉన్నారు. ఆయన అంత గొప్పడు, ఆయన అంత గొప్పడు, ఆయన అంత గొప్పడు. ఒక ఆయన ఇలాగా వర్ణించాడు, రజనీకాంత్ ఫ్యాన్స్ స్క్రీన్ మీద రజనీ కనబడగానే ఈలలో చప్పట్లో ఒక సీట్లో కూర్చోలేరు, ఒక రోమాలు లెక్కపొడుస్తూ ఉంటారు, లేచి నిలబడతారు, కేరుదులు పడుతూ ఉంటారు. ఏంది రియాలిటీ ఏంటి బట్టబుర్ర, ఏంది రియాలిటీ ఏంటి పక్క పలసిన పర్సనాలిటీ, నటిస్తున్నాడు, దానికే ఫిదా అయిపోతున్నారు. జీవం గల దేవుడు దాని ఏమంటారు, ఆరాధించే హృదయం, అభిమానించే హృదయం, స్తుతించే హృదయం దేవుడు మనకిచ్చింది. ఎవరో మనిషికి నటనకి ఇచ్చేస్తున్నారు, కానీ అబ్బ దేవదూతలైతే, ఆ 24 పెద్దలైతే, ఆ 4 జీవులైతే, భక్తులైతే సహాయలు పడ్డా, ఆరాధించారు. తరలోకం గొప్పతనం ఏంటంటే ఆయన కనబడతాడు చాలు చాలు చాలు, ఆయన చూస్తాం, ఆయన ముఖ దర్శనం చేస్తాం. ఎన్నడూ బోర్ కొట్టడు, ఎన్నడూ డిసప్పాయింట్ చేయడు, ఎన్నడూ డిసప్పాయింట్ చేయడు, ఎన్నడూ మనం బోర్ ఫీల్ అవ్వం. దావీదు అలాగే అంటాడు, అయ్యా ఒక వారం అడుగుతున్నా, జీవితకాలం అంతా నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ ముఖ దర్శనం కొరకు నేను వేచి ఉంటా, నువ్వు కనబడితే చాలు నాకు. ఏసన్న గారు పాటలు రాసేటప్పుడు ఆ ఆశతో రాశాడనిపిస్తుంది పాటలు. ఆయన్ని చూడాలి. ఆహా నా ధన్యత, ఓహో నా ధన్యత, ఆయనతో నేను ఉంటాను, ఆయన నేను కలుసుకుంటాను. అబ్బా అది మన నిరీక్షణ. కాబట్టి ప్రిల్లరా, మనం మోషే అహరోనులు మాట్లాడుతున్నారు, ఆయన వస్తాడు, ఆయన కనబడతాడు. ఎట్లా కనబడ్డాడు? మేఘములో. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదివితే ఇలా రాయబడింది, అతడు దయచేసి నీ మహిమ నాకు రూపమనగా. మోషే అడుగుతున్నాడు, ఏం కావాలి? ఐ వాంట్ సీ యువర్ గ్లోరీ, నీ మహిమ నాకు కనిపించు, చూపించు అన్నాడు. 19, ఆయన నా మంచితనం అంతా నీ ఎదుట కనపరచదును. ఏంటి ఆయన మహిమ? మంచితనం. అంటే అర్థమేంటి? ఈరోజు నువ్వు బతికి బట్ట కట్టావంటే ఆయన మంచితనం. నీకు ఒక ముక్కు ఉందంటే ఆయన మంచితనం. నీకు ఒక నోరు ఉందంటే ఆయన మంచితనం. నీకు బుర్ర ఉందంటే ఆయన మంచితనం. ఏదైతే నీకుందో అవన్నీ ఆయన మంచితనం. ఆయన అన్నాడు, ఒక వెంట్రుకను కూడా ములిపించుకోలేవు నువ్వు అన్నాడు. నిజమే, అది మన చేతకారితనం, అది మన చేతకారితనం. అయ్యా నీ మహిమలు నాకు కనపరచంటే ఆయన అంటాడు, నా మంచితనం అంతా నీ ఎదురు కనపరుస్తాను, నా మంచితనం అంతా నేను కనపరుస్తాను అన్నాడు. 20, మరియు ఆయన నువ్వు నా ముఖాన్ని చూడజాలవు, నా ముఖాన్ని చూడజాలవు, నేను నువ్వు ఆశపడుతున్నట్టుగా నా క్యారెక్టర్ నీకు చూపిస్తాను, నా క్యారెక్టర్ నా మంచితనం. అక్కడే 19 అంటాడు, నేను కరుణించు వాడిని కరుణించేదను, ఎవని ఎందు కనికరపడుదును వాణి ఎందు కనికరపడదు, నా మంచితనం నా కనికరం. ఆయన మంచితనం, ఆయన హిస్ గుడ్నెస్, mercy and compassion. ఆయన కంపాషన్. 34వ అధ్యాయంలో మాట్లాడబడింది. 34వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం ఆయన మంచితనాన్ని మాట్లాడుతున్నాడు. నిర్గమకాండ 34వ అధ్యాయం 5, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామాన్ని ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1,000,000 మందికి కృప చూపించు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని. ఎట్లా కనిపిస్తున్నాడు 6వ వచనం? కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యాలు. 8వ వచనం, నీకు మోచి త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి సాగిలు పడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఏంటి ఆయన మంచితనం? అన్నమాట దగ్గర హిస్ గుడ్నెస్, హిస్ మెర్సీ, హిస్ కంపాషన్. కాబట్టి ఆయన మహిమను చూడాలి అనుకున్నప్పుడు చూపిస్తాను, నా మంచితనం అంతా చూపిస్తాను అన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క గ్లోరీ ఆకాశంలో చూడగలుగుతున్నాం, అంతరిక్షంలో చూడగలుగుతున్నాం, మేఘంలో చూడగలుగుతున్నాం, తుఫాన్లో చూడగలుగుతున్నాం, అగ్నిలో చూడగలుగుతున్నాం. అట్లాగే ఆయన క్యారెక్టర్ మంచితనంలో, కృపలో దయలో చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆయన మహిమ దాన్ని ఏదో మనం పెయింట్ వేసి బాగా చూపిద్దామంటే అట్లాగ పెయింట్తో వర్ణించేది కాదు. ఆయన మంచితనం చూడాలంటే సృష్టిలో ఉన్న ప్రతి దానిని పరిగణలోకి తీసుకొని ఇది ఆయన మంచితనం అని చెప్పాలి, ఇది ఆయన మహిమ అని చెప్పాలి. కాబట్టి మోషే ఆశపడ్డాడు, నాకు కావాలి, నేను చూడాలి, నాకు చూపించు అన్నాడు. మేఘంలో చూపిస్తే తట్టుకోలేకపోయారు, వణికిపోయారు. మీరు అలా తట్టుకోలేరు కానీ ఎలా చూపిస్తారు? నా మంచితనం చూపిస్తాను. అయ్యా మాకు ఆకలేస్తుంది, సరే మొత్తం పురులు తీసుకొచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండలోంచి నీళ్ళను తీసుకొచ్చాడు. అబ్బా ఎంత గొప్ప దేవుడు! చూడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, తాగగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఆయన ఏమై ఉన్నాడో ఆ మహిమ అంతటిని మనం చూడలేం. మనకి ఎంత కావాలో అంతవరకు సప్లై చేస్తున్నాడు. అట్లాగే దేవుని మహిమ విషయంలో మనం మాట్లాడితే మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు. బైబిల్ దేవుడు ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడుగా ఉన్నాడు, ట్రినిటీ, ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు. ఆ పదం బైబిల్లో ఉందంటే ఆ పదం లేదు, ఆ కాన్సెప్ట్ బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఆ పదాన్ని వాడారు. ఒక ఆయన తత్వం మీద జరుగుతున్న ఈ దాని ఏమంటారు అర్థం పర్థం లేని వాదనకు వివరణిస్తూ ఇలా అన్నాడు, చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒకప్పుడు ఎవరు గొప్ప, ఎవరు ముందు, ఎవరు తర్వాత. ఒక ఆయన ఇలా అన్నాడు, రే త్రిత్వం అన్నది నువ్వు నేను అర్థం చేసుకోవడానికి సాధ్యం కానంత మర్మం. నువ్వు ఆయన పుట్టు పూర్వోత్తరాల కోసం మాట్లాడేంత సీన్ నీకు లేదు. ఆయన ఆది, అల్ఫా, ఆయన ఒమేగా. నీకు నాకు ఏమర్థమైందంటే ఆయన చాలా గొప్పడు అని అర్థమైంది. ఆయన ముగ్గురుగా ప్రత్యక్షమయ్యాడు అని అర్థమైంది. ముగ్గురు సమానం దైవత్వంలో అని అర్థమైంది. ఆశ్చర్యం ఏంటంటే ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ముగ్గురు లోబడుతున్నారు, ముగ్గురు ఒకరినొకరు మహిమపరుచుకుంటున్నారు. ఇది ఎట్లాగా ఉంది? అసలుకి మనం నేను అంటే నేనంతే, నేను కాదండి నా పక్కోడు గొప్పోడు అని చెప్పడానికి అహం అడ్డొస్తుందిగా. నేను కాదండి నా పక్కోడు గొప్ప అని ఎట్లా చెప్తో చెప్పలేము. సాధారణంగా ఇక ఈ రాజుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆయన చెప్పింది వేదం, ఆయన మాట వేదం, అంటే ఏం చెప్పినా భలే ఉందండి అనాలంతే. మీరు చెప్పండి, మీ సలహాలు చెప్పండి, మీ సూచనలు చెప్పండి అని మేము అడగడం. కానీ ఆదికాండ మదరాజ్య 26 వచనంలో ఆయన అడుగుతున్నాడు, మన స్వరూపమందు మన పోలుపు చొప్పున నరుని చేద్దామా అని అడుగుతున్నాడు. అర్థం ఏంటంటే దేవుడు ముగ్గురు కలిసి ఉన్నారు కదా, మాట్లాడుకుంటున్నారు కదా, ఒకరినొకరు మహిమపరుచుకుంటున్నారు కదా, ఒకరి మాట మరొకరు వింటున్నారు కదా. అలా నీ ఫ్యామిలీ ఉండాలి. నీ భార్యను సలహాలు అడగాలి, నీ భర్తను సలహాలు అడగాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు గొప్ప అనుకోకుండా కలిసి ఉండాలి, లోబడాలి. కుటుంబాలు కట్టబడడానికి స్థిరత్వం చాలా అవసరం. మనుషులు కలిసి నడవడానికి స్థిరత్వం చాలా అవసరం. వాళ్ళే కలిసి ఉండగా నీకేం పోయింది? వాళ్ళే మాట్లాడుకుంటుండగా నీకేం వచ్చి మాట్లాడుకోవడానికి, సలహాలు అడగడానికి? వాళ్ళే ఒకరినొకరు మహిమపరుస్తూ ఉండగా నీకేం పోయింది? నేను రెండు క్రైస్తవ సమాజాలను చూశాను. ఒక క్రైస్తవ సమాజం ఎట్లాంటిది అంటే ఇక పొర్రపాటున మదర్ తెరీసాని సహితం కూడా ఆవిడ గొప్పదండి అనడానికి నోరు రాదు. ఎందుకు? పక్కోను పొగడ్డం, అసలుకి వాళ్ళ అహం అడ్డొస్తుంది, వాళ్ళ అహం అడ్డొస్తుంది. మదర్ తెరీసాను కూడా ఆవిడ ఎంత సేవ చేసిందండి అనడానికి కూడా నోరు రాదు వాళ్ళకి. నేను తప్ప, నాకు తప్ప, ఎవరికి జ్ఞానం లేదు. అదో పిచ్చి సమాజం. ఇంకొక సమాజాన్ని చూశారు, మిషనరీ సమాజాన్ని. పొర్రపాటున ఎప్పుడు కూడా నేను అన్నమాట రాలా, నేను అన్నమాట రాలా. ఆర్సాండి గారు నా తదుకోడు క్యాన్ పేరు పెట్టా. ఆయన పుస్తకాలు రాస్తాడు, ఎప్పుడు మాట్లాడిన పక్కోడు పుస్తకాలు కూడతాడు. చివరిలో నేను కూడా ఒక పుస్తకం రాశానండి చదువుకోని అంటాడు. బాబు ముందు నీ పుస్తకాలు చెప్పాలి కదా. ఆహా ఆహా, నేను చిరువైపడ్డా. నాలో ఆ అహం, ఒకప్పుడు స్టాన్లీ ఈజ్ ఎ ప్రౌడ్ బాయ్ అనేవారు కాలేజీలో. మారు మనసు పొందిన తర్వాత నా ప్రౌడ్నెస్ చచ్చింది. మరలా ఆ చచ్చిన స్వభావం నేను ఎట్లా తెచ్చుకుంటాను? నేను కాదు, ఆయన రాశాడు, ఆయన రాశాడు, ఆయన రాశాడు. ఆయన స్థాపించిన ఆ మిషనరీ ఆర్గనైజేషన్ కోసం కూడా చివరిలో చెప్పుకుంటాడు, బా ఎంత మంచి మాదిరి. అక్కడ ఇలాగ అర్థమైంది, నాలో ప్రౌడ్నెస్ ఉంది, నాలో అహంకారం ఉంది, నాలో గర్వం ఉంది, నేను గుర్తింపు కోరుకునేవాడిని. పక్కోడిని పొగిడే స్వభావం నాలో లేదు, పక్కోళ్ళు మంచితనం చూసే స్వభావం నాకు లేదు, పక్కోళ్ళు నెగిటివ్లు చూడమే నాకు అలవాటైంది. చి, అపాడు స్వభావం నాలో చావాలి, నాకు మారు మనసు రావాలని అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైంది, ఎవరైనా ఇప్పుడు పూడి అనుకోండి, దండం పెట్టి నన్ను ఎందుకు పాడు చేస్తావు, బాగుంది నన్ను ఇట్లా ఉంచు, నన్ను పూడి పాడు చేయకు. చచ్చిన ఆ పాత స్వభావం, ఆ స్వయం, ఆ అహాన్ని నువ్వు మళ్ళా బతికించుకో. అది చచ్చిపోవడం ఆత్మీయ జీవితానికి మంచిది, దాన్ని చంపేద్దాం. ఫోటోలు వేస్తామండి, పేరు రాస్తామండి, ఫౌండర్ గారు వచ్చారండి. చచ్చిన దాన్ని మళ్ళా బతికించుకో. అది చచ్చిపోవడం ఆత్మీయ జీవితానికి మంచిది, మంచిది. ఎట్లా కనబడతాడంటే ఈయన గ్లోరీ ఆఫ్ గాడ్, తండ్రి మహిమను. ఒక వచనంలో రోమిలికి రాసిన పత్రిక 6:4 రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 6:4 అని చదివితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగూ లేపబడినో. తండ్రి మహిమ ఏం చేసిందట? యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఉంటే తిరిగి లేపింది. క్రైస్ట్ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ బై ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. దేవుని మహిమ యేసుక్రీస్తు ప్రభుని పరలోక నుంచి భూలోకాన్ని తీసుకొచ్చాడు, ఆయన అనుగ్రహించాడు. చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుని కుళ్ళు పట్టనివ్వకుండా తిరిగి లేపాడు. దట్ ఈస్ ద పవర్ అండ్ మెజెస్టీ ఆఫ్ ద ఫాదర్. ఆయన శక్తి, ఆయన మహిమ, తండ్రి మహిమ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ దగ్గర కనబడింది. మరి కుమారుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం, 14 వచనం, ఆ వాక్యం ఆది ఎందున్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. కుమారుని మహిమ, తండ్రి మహిమ చూసాం, ఇక్కడ కుమారుని మహిమ, అద్వితీయ కుమారుని మహిమ, అద్వితీయ కుమారుని మహిమ. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు. దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానం ఎక్కడ వెల్లడిపరిచాడు? యేసుక్రీస్తు ప్రభునందు. దేవుని యొక్క మంచితనం యేసుక్రీస్తు ప్రభులో చూస్తాం. దేవుని యొక్క జాలి, కనికరం, దయ, ఏదైతే మోషేకి ఆ రోజు కనిపించాడు, 34వ అధ్యాయంలో చూపించాడు, 33వ అధ్యాయం చూపించాడు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు నువ్వేం దయ్యా సమరయస్త్రీతో మాట్లాడుతున్నావేంటి, నువ్వేంటి జక్క ఇంటికి వెళ్ళావేంటి, నువ్వేంటి కుష్ఠరోగం నుంచి పట్టుకున్నావేంటి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, నువ్వేంటి పాడి ముట్టుకున్నావు, అంత గొప్పోడు ఈ పని ఎట్లా చేశాడు? అవును, తండ్రి మహిమ యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను అన్నాడు. చీకట్లో సూర్యోదయం, రాత్రి గతించి ఉదయకాలం సూర్యోదయం, నిజంగా మహిమా ప్రభావం. అట్లాగే భయంకరమైన జీవితాల్లో, పాపపు జీవితాల్లో ఆయన ఉదయించటం, అది దేవుని మహిమ వెల్లడిపరచబడ్డం. తండ్రి మహిమను చూస్తున్నాం, అద్వితీయ కుమారుని మహిమను చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఒక మాట, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపు అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరు ధన్యులు, మహిమా స్వరూపైన ఆత్మ మీ మీదకి వస్తాడు. మరి మంచి చేసి నింద పడతా ఉంటే, బాధపడతా ఉంటే ఆత్మదేవుడు, మహిమా స్వరూపైన ఆత్మదేవుడు నీ మీదకి వస్తాడు, నీలో దేవుని మహిమను తీసుకొస్తాడు, రీసెంట్గా మనం అమెరికాలో చూసాం, కిర్క్ యొక్క మరణాన్ని చూసాం. అక్కడ భార్య ఎరికా కిర్క్, ఆమె 20-30 సంవత్సరాలు అనుకుంటా, 33 అనుకుంటా, తను భర్త చచ్చిపోతే చిన్నపిల్లలతో ఉంటే తాను నిలబడి బోల్డ్గా ఏసయ్య సిలువలో దొంగను క్షమించాడు కదండి, మనం కూడా క్షమించాలి కదండి, నేను ఆ నేరగాన్ని క్షమిస్తున్నాను అని మాట్లాడితే ఓ స్టేడియం నుండి జనమంతా చప్పట్లు కొట్టారు. ఇదేంటిది? దేవుని మహిమ, దేవుని మంచితనం, దేవుని జాలి మనుషుల్లో కనబడుతుంది. పగ కోరుకోవట్లా, ప్రతీకారం కోరుకోవట్లా, క్షమిస్తున్నారు మర్చిపోతున్నారు. అర్థం చేసుకుందాం. కాబట్టి ఆత్మదేవుడు విశ్వాసులోకి మహిమ తీసుకొస్తున్నాడు. ఆత్మదేవుడు మహిమాస్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చి నిలుస్తాడు. దేవుని మహిమ క్రీస్తు యేసునందు వెల్లడేయింది. భూమి మీదకి వచ్చి చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి చూపిస్తున్నాడు. ఇంకా మనం బతికి పట్టకడుతున్నామంటే, ఇంకా ఈ పాడు సమాజం ఎగ్జిస్టెన్స్ లో ఉందంటే, దేవుడు అత్యంత జాలి, కనికరం, కృప కలిగిన దేవుడు. ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, ముట్టుకాయలు వేస్తున్నాడు తప్ప చావు కోరుకోవట్లా, ముగింపు కోరుకోవట్లా. నా చిన్నకొడుకు అడుగుతా ఉన్నాడు, నానా ఏసే ఎందుకు రావడం ఆలోచన చేస్తున్నాడంటే, ఏసే వచ్చాడు అనుకోరా, నువ్వెక్కడికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావా, మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే తప్పుడు పనులు చేస్తున్నావు, ఎక్కడ పోతావు నువ్వు, నువ్వు మారాలి అని చెప్పి ఆయన ఆగాడు. మారి త్వరగా అని అన్నాను. వాడికి అర్థమైందో లేదో. కాబట్టి దేవుని మహిమ తండ్రిలో, కుమారంలో, పరిశుద్ధాత్మలో. దేవుడు అంటే తండ్రి మాత్రమే కాదు, దేవుడు యూనిక్ గా ఉన్నాడు, ట్రయూన్ గా ఉన్నాడు. ఆయన సింగులర్ గా కనబడుతున్న ఫ్లోరల్ గాడ్. నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు అన్నప్పుడు బయట దేవుడి కోసం మాట్లాడాడు, బయట దేవుడి కోసం మాట్లాడాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ముగిస్తూ ఉన్నాను, నేను ముగిస్తూ ఉన్నాను. మన నుంచి ఏం కోరుతున్నాడు ఆయన? ఆ మహిమాస్వరూపైన దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు ఆయన? ఏం కోరుతున్నాడు అంటే, ఏం కోరుతున్నాడు అంటే మనకు అర్థం కావలసిన మాట. కొరింథీయులకు రాసిన 2:3:18. కొరింథీయులకు రాసిన 2:3:18 చదివితే మనం అందరం, ఇది కొందరు పని కాదు, అందరి పని, మనమందరం పైన కూడా మహిమ కోసమే రాస్తా ఉన్నాడు. మోషే మహిమను చూడడం వాటి కోసమే రాస్తా ఉన్నాడు. కిందకు వచ్చేసరికి మనమందరం ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు. రిఫ్లెక్ట్ అవ్వాలి. నిన్ను చూస్తే దేవుని మహిమ కనిపించాలి, దేవుని మంచితనం కనిపించాలి, దేవుని జాలి కనిపించాలి, దేవుని కనికరం కనిపించాలి, దేవుల్లో ఉన్న దాతృత్వం కనిపించాలి. చాలాసార్లు మనుషులకి అనిపిస్తారు, చేతులైతే దండం పెట్టి నువ్వు దేవుడు బాబు అంటారు. అంటే అర్థమైంది, ఆయన లక్షణం నీలో ఉంది, ఆయన క్యారెక్టర్ నీలో ఉంది. మనుషులు ఇలా ఉండరు, నువ్వు ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీ ద్వారా మాకు సహాయం చేశాడు, దేవుడు నీ ద్వారా మాతో మాట్లాడాడు. మనమందరం ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు. తర్వాత మాట, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికి గాని, మహిమాస్వరూపి దేవుని పోలికి గాని మనం మార్చబడుచున్నాము, రూపాంతరం పొందుతున్నాము. ఏంటి మన బాధ్యత ఏంటి? నీలో ఆ మహిమ కనబడాలి, నీలో ఆ మహిమ కనబడాలి అని అన్నాడు. మత్తయి సువార్త 5:16. జనులు మీ క్రియలు చూడాలి, మీ సత్క్రియలు చూడాలి. మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహిమ పరిచినట్లుగా వారి ఎదుట మీరు వెలుగు, మీ వెలుగు ప్రకాశింపనేటి. మీ రిఫ్లెక్షన్ అట్లా ఉండాలి అన్నాడు, మీ రిఫ్లెక్షన్ అట్లా ఉండాలి అన్నాడు. రావునందు పిల్లరా, మన ముందు మహిమాస్వరూపైన దేవుడు, ఆయన క్యారెక్టర్స్ కనబడతా ఉండగా, మనం ఆయన పిల్లలు. రేపు మనం ఆయన దగ్గరికి వెళ్తాం, ఏం చూస్తాం? ప్రకటన గ్రంథం 21:23-27 చదవ. ప్రకటన గ్రంథం 21:23. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గుర్ర పిల్లయే దానికి దీపం. సూర్యుడు చంద్రుడు ఉంటారు, దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన మహిమయే, ఆయన వెలుగే, ఆయన తేజస్సే, ఆయన మంచితనమే అక్కడ ఉంటుంది. 27 అంటే అర్థం ఏంటంటే, అక్కడ చీకటి ఉండదు అన్నాడు, అక్కడ రాత్రి ఉండదు అన్నాడు 25లో, అక్కడ తలుపు ఎయ్యరు అన్నారు. అంటే అర్థమేంటి? 27వ వచనం 28వ భాగం, ఆ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనా దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు. ఆ మహిమా పట్టణంలో మహిమ లేని ఎవరో అక్కడికి ఎవరు, ఈ నటనాచారులు పైకి ఒకటి లోపల ఒకటి, నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైన వాటిని జరిగించే వాళ్ళు అక్కడ ఉండరు, అక్కడ ఉండరు. పరలోక మహిమలో అలాంటి వారే ఉంటారు, భూమి మీద ఆ మహిమను రిఫ్లెక్ట్ చేసిన వారు, ఆ మహిమా స్వరూపిగా ఆత్మచేత నింపబడి నడిపించబడ్డవారు, యేసుక్రీస్తు ప్రభువుని తండ్రిని తమ క్రియల ద్వారా మహిమపరిచిన వారు వాళ్ళుంటారు అక్కడ. పరలోకపు నిత్య మహిమ, ఏ లోపం, ఏ చీకటి, ఏ అంధకారం, ఏ మోసం, ఏ అబద్ధం అక్కడ ఉండదు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన మహిమను రిఫ్లెక్ట్ చేయాలి. అది మన కుటుంబంలో సాక్ష్యం చెప్పగలగాలి, దాన్ని లోకంలో ఉన్న వారు సాక్ష్యం చెప్పగలగాలి. మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు ఈ తలంపులు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మార్చును గాక. ఆమేన్.